వచనాలు. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడను మృగవాడైన అక్కడ ఇకని ఆయన యుద్ధకు తేబడిను. ఆయన వాడిని స్వస్థపరిచినందున మృగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఆయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుని చూడరు.
అలాగే సహోదరుడు వెంకట్రెడ్డి గారికి బదులు ఎస్ నాగేశ్వర గారు సచివాలయం కోఆర్డినేటర్ 24 వచనం.
అన్న వందనాలన్నా 24 వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జిబుల్ వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిది. వందనాలన్నా.
మన ముద్ర సహోదరి నవ్యారాయణ గారి ఎక్సెస్ కోఆర్డినేటర్ గారి 25 వచ్చిన.
ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్ల నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. ప్రైజ్లాడునా.
ఓకే మా థ్యాంక్ యూ. అలాగే బ్రదర్ క్రాంతి కుమార్ గారు ఫారెస్ట్ కోఆర్డినేటర్.
ప్రైజ్లాడన్నా. సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాణ్ణి రాజ్యం ఎలాగు నిలుచును? వందనాలన్నా. ప్రైజ్లాడన్నా.
నెక్స్ట్ 27-28 వచనాలు. లవనిస్
అన్నా ప్రైజ్ లట్ అన్నా. నేను బయల్జిబూలు వలన దయ్యంలోని వెళ్లగొట్టుచున్న ఎడ్లా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్లగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందరు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడ్లా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ప్రైజ్ లట్ అన్నా.
నెక్స్ట్ 29-30 వచనాలు. అనిలన్నా.
ఒకడు మొదట బలవంతుని బంధింపనేడుల ఏలాగూ ఆ బలవంతుని ఇంట్లోచి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు.
చెట్టు
మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి? చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గాక మాట్లాడును గదా.
సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును.
నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు.
థ్యాంక్ యూ. మనం బైబిల్ ఉద్దేశాల్లో మొదటి ఉద్దేశం సభ్యులందరూ స్పష్టంగా చదివే ఉద్దేశాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్ విజయవంతం నిర్వహించారు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్ వందనాలు సార్.
ఇమ్మానుయేల్ వాయిస్ వస్తుందా?
ఎస్ సార్, క్లారిటీగా ఉంది సార్.
ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి. పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగలను రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీ కార్యాలకే మీకు వందనాలు ప్రభు. తెరిచిన నూతన దినాన్ని బట్టి, 22వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేమందరం మాట్లాడుకోవడానికి, సంభాషించడానికి, చర్చించడానికి, ఆలోచించడానికి, అవగాహన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఎవరు బైబిల్ స్టడీ మెథడ్ని బట్టి కూడా మీకు వందనాలు. చక్కగా నడిపిస్తా ఉన్న విమానాన్ని బట్టి మీకు వందనాలు. బైబిల్ స్టడీలో ఈరోజు రేపు నేను పాల్గొనడానికి ముందుకు వచ్చిన ట్రైనింగ్ టీంని బట్టి, కోఆర్డినేటర్స్ని బట్టి మీకు వందనాలు. సోదరుడు నాగేశ్వరరావుని, సచ్చికాంత్ని, నవీరాన్ని మీరు భరపరచండి. క్రాంతి కుమార్, లావణ్య, అనీల్ గదర్, రత్న ప్రసన్న, కిరణ్ డేవిడ్సన్, స్వరూప, రామబాబు మీరు బాధపరచండి. పార్టిసిపెంట్స్ కూడా ప్రయోజనకరంగా మీరు ఉంచండి. ఆత్మదేవ, మీ సహాయాన్ని కోరుకుంటూ చదివిన ప్యాసేజ్ని ప్రభు మీరు ఏ ఉద్దేశంతో ఆయించారో దాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉదయకాలపు బైబిల్ స్టడీకి అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నానండి. అందులో స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన 10 మంది కోఆర్డినేటర్లకి, ట్రైనింగ్ టీమ్ సభ్యులకి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పార్టిసిపెంట్స్ గా ఉన్నవారు కూడా తప్పకుండా మీరు ఇందులో పాల్గొనవచ్చు. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీ అభిప్రాయాలు కూడా చర్చలోకి తీసుకోబడతాయి. మీరు కూడా చాట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తారన్నారు. మనం ఆల్రెడీ చదివిన గైడ్ లైన్స్ ప్రకారంగా వాక్య భాగాన్ని, అందరూ వారికి ఇవ్వబడ్డ వాక్య భాగాన్ని స్పష్టంగా చదివారు. చదివిన వాక్య భాగం వాళ్ళకి ఎట్లా అర్థమైందో సులభ భాషలో మాట్లాడాలి. చదివిన వాక్య భాగాన్ని వారు సులభ భాషలో వాళ్ళకి ఎట్లా అర్థమైందో మాట్లాడాలి. 4వ పాయింట్, దాని మీదకి వెళ్దాం. 22-23 వచనాలు శశి.
దయ్యం పట్టిన గుడ్డివాడును మూగువాడైన ఒక అతన్ని దేవుడి దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చారట. అతన్ని స్వస్థపరిచారు దేవుడు. వెంటనే ఆయన మాట్లాడటం, చూడటం అక్కడ ప్రజలు చూసి ఆశ్చర్యపోయి ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పి అనుకుంటున్నారు.
24
వందనాలు సార్. ఇక్కడ 23 వచ్చిన కంటిన్యూషన్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన దావీదు కుమారుడే అని చెప్పుకోవటం, ఆ పరిసయ్యలు విని ఈయన దయ్యములకు అధిపతి అయిన రాజు వలనే, అదే బయల్జబూల్ వలనే దయ్యాలను వదిలేస్తున్నాడు కానీ ఇంకా వేరే వాళ్ళని వలన వదిలించట్లేదు అని పరిసయ్యలు అనుకోవటం అర్థమైంది సార్.
25 వచ్చును నవ్య రాణి.
యేసుప్రభు వారు వారి తలంపుల్ని, వారి ఆలోచనలు తెలుసుకుని వారితో ఈ విధంగా అంటున్నాడు, ఏ రాజ్యమైనా సరే తనకు తానుగా వ్యతిరేకంగా చీలిపోతే అది నాశనం అవుతుంది, పట్టణము ఇల్లు కూడా తనకు తానుగా చీలిపోతే అది నిలవదు అని చెప్పేసి చెప్తున్నట్టు నాకు అర్థమైందన్నయ్య.
26 క్రాంతి కుమార్
బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ఇప్పుడు సాతాను తనకు తానే తన సొంత ఇంటిని నాశనం చేసుకోడు కాబట్టి, ఎవరు తన సొంత ఇంటిని నాశనం చేసుకోరు కాబట్టి సాతాను కూడా తన ఇంటిని నాశనం చేసుకోరని ప్రభు వారు చెప్పినట్లు నాకు అర్థమైందని.
27-28 ట్రైనింగ్ టీమ్ నుంచి లావణ్య.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ అన్న.
సార్ ఇక్కడ పరిశీలి చెప్తున్న దాన్ని బట్టి దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు, ఇక్కడ మీ కుమారులు అంటే వారి యొక్క సంతానంగా తీసుకోవడానికి లేదు సార్, ఎందుకంటే ఎన్ఐవిలో యువర్ పీపుల్ అని ఉంది సార్. యువర్ పీపుల్ అంటే వారికి సంబంధించిన ప్రజలుగా, అంటే వారి శిష్యులుగా తీసుకోవచ్చు సార్. వాళ్ళ గురించి ఇక్కడ ప్రభు ప్రస్తావిస్తున్నారు, వారు ఎలాగా ఎల్లగొడుతున్నారు కాబట్టి వాళ్ళే మీకు తీర్పు తీర్చమంటే వీళ్ళు జడ్జ్ చేసేస్తున్నారు. ఇక్కడ ప్రభువు దెయ్యాల చేతనే, అంటే దెయ్యాల అధిపతి చేతనే ఈయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని, అయితే మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు అని ఇక్కడ ప్రభువు క్వశ్చన్ చేస్తున్నట్టుగా చూడగలము. 28 దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొడిచినల్లా నిత్యంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. నేను పరిశుద్ధాత్మ దేవుని వల్ల నేను దెయ్యాలను వెళ్ళగొడుచుంటే ఇక్కడ మీరు నమ్మండి, ఇక్కడ దేవుని రాజ్యము వచ్చి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.
29-30 పారస్ సహవాసం నుంచి అనిల్ బ్రదర్.
29 బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ బలవంతుని ఇంట్లో చక్కని సామాగ్రి దోచుకోవడం ఒక ఉదాహరణలాగా పై విషయాన్ని అంతటినీ కంపేర్ చేసుకుంటూ చెప్తా ఉన్నాడు. ఆయన పక్షాన ఉండనివాడు ఆయనకు విరోధి, అంటే ఆయనతో కలిసి పనిచేయని వాళ్ళు, లేకపోతే ఆయన అంటే ఆయన ఆత్మల్ని రక్షించడం పనిలో ఆయనకు సహకరించిన వాడు అని నేను అర్థం
చేసుకున్నాను. 31-32 రత్నప్రసన్న ఐటీ కోఆర్డినేటర్.
ఇక్కడ పై విషయాలను బట్టి చెప్తున్నారు. నేను మీతో చెప్తున్నాను ఏంటంటే మనుషులు చేయు ప్రతి పాపమును దోషమును వారికి క్షమించబడతాయి, కానీ ఆత్మ విషయమే ఎవరైతే దోషం చేస్తారో వారికి పాప క్షమాపణ లేదు అని రాయబడి ఉంది బ్రదర్. అదేవిధంగా మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు ఎవరైతే విరోధంగా మాట్లాడతారో వాళ్ళకి ఈ యుగమందు గాని రాబోయే యుగమందు గాని అసలు వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు అని వ్రాయబడి ఉంది బ్రదర్. 31-32 ప్రైజ్ లాడండి.
33-34 కిరణ్ డేవిడ్సన్ సింగరేణి కోఆర్డినేటర్.
ప్రైజ్ లాడ్ సార్. ఈ 33-34 వచనంలో నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు మరి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందని ఒక ఉపమాన రీతిగా అక్కడ మాట్లాడినట్లుగా అర్థమైంది సార్ నాకు. అది రీతిగా ఒక మనిషి స్వభావాన్ని బట్టి అతను మాట్లాడతాడు, అతని పనులను బట్టి అతని స్వభావము తెలియపరుస్తుందని అర్థం చేసుకున్నాం సార్. అది రీతిగా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది కనుక యేసు ప్రభు పరిశీలన బట్టి మరి సర్ప సంతానమని సంబోధించినట్లుగా అక్కడ అర్థమైంది సార్.
మంచివాడి నుండి మంచి బయటకు మంచి విషయాలు బయటకు వస్తాయి, చెడ్డవాడిలో నుండి చెడ్డ విషయాలు బయటకు వస్తాయని నాకు అర్థమైంది సార్. ప్రైజ్ రాజ్ సార్.
36-37 ప్రకాశ సచివాలయం కోఆర్డినేటర్ రాంబాబు.
ప్రైజ్ రాజ్ సార్. 36 మనుషులు మాట్లాడే చెడ్డ మాటల గురించి తీర్పు రోజున సమాధానం చెప్పాలి అని అర్థమైంది సార్. అలాగే 37 ఎవరు మాటలను బట్టి వారే తీర్పు పొందుతారు అనే విషయం అర్థమైంది సార్.
చాలా సంతోషం, మీరు 10 వాక్యాన్ని స్పష్టంగా చదివారు, ఆ వాక్యాన్ని సొంత మాటల్లో కూడా వివరించారు. ఈ వివరించిన దాంట్లో సొంత మాటల్లో మాట్లాడిన దాంట్లో ఏమైనా ఒమిషన్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా, అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా, మీరు పక్క వాళ్ళు చెప్పిన వాటి మీద మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే వారు చెప్పారు కానీ ఆ వాక్యాన్ని సొంత మాటలు చెప్పమన్నప్పుడు కొంచెం మింగేసి ఉంటారు, కొంచెం యాడ్ చేసేసి ఉంటారు, లేకపోతే అక్కడున్న దాన్ని వేరేగా చెప్పుంటారు. నాకు ఇలాగ అనిపించింది, ఈ వాక్యం మీద ఎలా చెప్పారు, దీన్ని వదిలేశారని మీరు ఏమైనా కరెక్షన్ చేయగలిగితే సభ్యులు సరి చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది, వాళ్ళ గ్రహింపు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏమైనా అట్లాంటివి మాట్లాడతారా, ఏమైనా కరెక్షన్స్ మాట్లాడతారా వాళ్ళు చెప్పిన సొంత మాటల మీద? మీ వాక్య భాగమే కాకుండా మీ పక్క వారు చెప్పిన వాక్యాన్ని మీరు వినాలి. మీరు మట్టుకు మీరు ఏదో చెప్పేస్తే అయిపోలే, పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. అది కరెక్ట్ గా ఉందో లేదో మీరు అర్థం చేసుకొని మాట్లాడగలిగితే ప్రయోజనకరంగా ఉంటారు. ఇక్కడ మీరు పక్క వాళ్ళు చెప్పింది సరిగ్గా ఉందా లేదా అన్నది మీరు మాట్లాడాలి. స్వరూప మాట్లాడము.
ఇక్కడ అన్న సిస్టర్ మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది మాట్లాడకుండా వేరే ఇతర దాంట్లోకి వెళ్ళి చెప్పినట్టుగా నాకు అనిపించింది సార్. ఇక్కడ శిష్యుల కోరం కూడా అయితే తర్వాత ఎవరు శిష్యులు అదనేది కూడా ఒకటి సార్ వివరణలోకి ఎక్కువ వెళ్ళినట్టు అనిపించింది సార్.
అది ఓకే అమ్మా, మామూలుగా అయితే ఇక్కడ సొంత మాటలో చెప్తే సరిపోతుంది అంటాం, వివరణలోకి వెళ్ళొద్దు అంటాం. తను కొంత వివరణలోకి కూడా వెళ్ళింది, మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా?
స్వరూప సిస్టర్ ధననిధి అనే మాటనే చెడ్డ ధననిధి మంచి ధననిధి అనే మాటనే వాడలేదు సార్, మిస్ అయ్యింది.
35వ వచనంలో స్వరూప మాట్లాడుతున్నప్పుడు ధననిధి కోసం మాట్లాడలేదు. రైట్, చెడ్డ ధననిధి మంచి ధననిధి అన్నకు మాట్లాడలేదు. బాగుంది, మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా?
ఇరవై తొమ్మిది 39 దగ్గర కూడా ఆయన పనిలో పాల్గొన్న వారిని గురించి అన్న ప్రస్తావించారు. ఆ మాట అక్కడ ఎక్కడ ప్రస్తావించినట్లేదు.
అక్కడున్న వాక్యాన్ని కాకుండా వివరణలు చెప్పారు. ఆయన పనిలో పాల్గొకపోతే, ఆయనతో రాకపోతే ఆయనకి విరోధి అని అన్నారు. ఓకే బాగుంది. అనిల్ దాంట్లో దాంట్లో కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇంకేమన్నా మాట్లాడతారా? కాబట్టి మీరు దయచేసి మీ వాక్యాలు మిమ్మల్ని అడిగినప్పుడు ఏదో చెప్పడం మాత్రమే కాదు, కానీ పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తేనే మాట్లాడగలుగుతారు ఈ పాయింట్కి, లేకపోతే మీరు మాట్లాడలేరు. దయచేసి అలర్ట్ గా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. మాట్లాడే వాళ్ళు కూడా ఏదో క్యాజువల్ గా మాట్లాడితే సుమారు 500 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. దానికి మీరు ముందుగానే పోర్షన్ ఇస్తాం కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటే అది ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ మనం వెళ్దాం బైబిల్ స్టడీలో. ఈ వాక్య భాగాలను మీద డిస్కషన్, వాక్య భాగాల మీద చర్చ. ఈ చర్చలో ప్రశ్నలు సమాధానాలు, అంటే మీరు ప్రశ్న అడగొచ్చు. దానికంటే బెటర్ ఏంటంటే ఆ ప్రశ్నను మీరు స్టడీ చేస్తే మీకు వచ్చిన సమాధానం ఏంటో కూడా చెప్పచ్చు. ఏది మాట్లాడినా మీరు లెంతీగా వివరణ అంతా మాట్లాడి చివరిలో కంక్లూడ్ చేద్దాం అనుకోవద్దు. నేరుగా మీ ప్రశ్న కాని మీ సమాధానం కాని నేరుగానే చెప్పండి. అవసరం అడిగితే వివరణలోకి వెళ్ళండి. ఆ వివరణ కూడా షార్ట్ గా ఉండాలి. ఈ డిస్కషన్ కూడా మోర్ ఓవర్ ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నల వైపు మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు చాలా జ్ఞానం ఉంది అని అందరికి అర్థమయ్యేలాంటి ప్రశ్నలు వద్దు. లేకపోతే ఎవరో బయట వాళ్ళు ఎలా అడుగుతున్నారు ఆ ప్రశ్నలు కూడా వద్దు. మన ప్యాసేజ్ ని 22-37 వచనాల వరకు అర్థం చేసుకోవడానికి మన సంభాషణ మనకి ఇంకా వాక్యాన్ని బాగా అర్థం చేపించే అలాంటి ప్రశ్నలు ఉంటే, అలాంటి స్టేట్మెంట్స్ ఉంటే మీరు ఇక్కడ మాట్లాడవచ్చు. వరుసగా మనం వెళ్దాం. మొదటిగా స్పెసిఫిక్ అంతా 22-23 వచనాల మీద ఏమైనా మాట్లాడతావా? నీ వచనాల మీద ఏమైనా ప్రశ్నలు లేదా సమాధానాలు ఏమైనా మాట్లాడతావా?
అలా ప్రశ్నలు ఏం లేవన్నా, క్లియర్ గా ఉంది.
రైట్. శశికాంత్ 22-23 వచనాల్లో ఆయనకేమి సందేహం లేదు, ఆయనకి వాక్యం అర్థమైంది. మిగతా వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా సందేహం మీరుండి అడిగితే ఆయన సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. 22-23 వచనాల మీద ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరైనా ఏదైనా చేసేది ఉంటే మాట్లాడచ్చు.
సార్, ఇక్కడ దావీదు కుమారుడు అయినా దావీదు కుమారుడు కాడా అని వాళ్ళు ప్రజలు అంటున్నారు కదా సార్, దానికి అర్థం ఎలా తీసుకోవాలి?
ఈయన దావీదు కుమారుడు కాడా అని ప్రజలు అన్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ఆయన యోషేబు కుమారుడు కదా, దావీదు కుమారుడు అన్న మాట ఎలా అర్థం చేసుకోవాలి? అంతేనమ్మా నీ ప్రశ్న? వాళ్ళ నాన్నగారు యోషేబు దావీదు కాదు అనేనా? లావణ్య, లావణ్య మేము
సార్ ప్రైజ్
మీ ప్రశ్న కూడా కొంచెం స్పష్టంగా అడిగితే, మీ ఇంటెన్షన్ ఏంటో చెప్తే మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా డిస్కస్ చేయగలుగుతాం. యా శశి, నీ వాక్య భాగం నుంచి తను ఏమంటది అంటే యేసయ్య దావీదు కుమారుడా అని అడుగుతుంది, దాని మీద ఏమన్నా మాట్లాడతారా? శశికాంత్
అన్నా,
లావణ్య ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తావా?
అంటే మనకి పాత నిబంధన ప్రకారం మెస్సయ్య దావీదు కుమారుడు వచ్చి మనకి స్వస్థతలు అంటే ఐ మీన్ అంటే సువార్త ప్రకటిస్తారనే దానిలో వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారనే దాంతో
ప్రశ్న ఏంటంటే యేసయ్య దావీదు కుమారుడా? అవును కాదు, అవునైతే ఎట్లాగా ఎందుకు దావీదు కుమారుడు అని సంబోధించబడింది? దాని మీద నీ అవగాహన తెలియకపోతే పాస్ అని చెప్తే మీతో మాట్లాడతాను. దావీదు కుమారుడా అన్న ప్రశ్న మీద ఇంకెవరైనా మాట్లాడతారండి?
మత్తయి సువార్త 1:1 సార్, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. ఇక్కడ మనకు తెలుసు సార్, ఈ వాక్యంలోనే చెప్తున్నారు ఆయన దావీదు కుమారుడిగా యేసు క్రీస్తు వంశవాళి అట్లా వచ్చారు అన్నట్టుగా సార్. మత్తయి సువార్త 1:1
చాలా రిలెవెంట్ వాక్యాన్ని కోట్ చేసామా, అయితే దాని మీద మీ అవగాహన ఏంటి చెప్పండి? యేసయ్య యోషేపు కుమారుడు కదా, దావీదు కుమారుడు ఎట్లా అయ్యాడు?
అంటే ప్రవచనము దావీదు వంశంలో నుండి రావాలని ఉంది కాబట్టి ఆయన కుమారుడిగా సింహాసనం స్థిరపరచబడి ఉంటుంది కాబట్టి ఆయనను ఆయన కుమారుడిగా తీసుకున్నట్టుగా నాకు అర్థమైంది సార్.
ఆయన ఆ వంశంలోంచి వచ్చాడు కాబట్టి ఆ వంశంలో దావీదు ప్రత్యేకమైన రాజు కాబట్టి ఆయన వంశంలో వచ్చిన వారందరూ కూడా దావీదు కుమారుడు అని పిలవచ్చు. రెండు, రాజు దావీదు కుమారుడు అన్న మాట దగ్గర రాజు అని కూడా వస్తుంది అని స్వరూప అంటారు. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద?
సార్ వందనాలు సార్.
సార్ లోక 2:4 ప్రకారం కూడా ఏసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక ఆ విధంగా వారు మాట్లాడినట్టు నాకు అర్థమవుతుంది సార్.
అది జీనియాలజీలో మాట ఉంది, దావీదు వంశంలో యోసేపు వచ్చాడు, దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఇక్కడ కాంటెక్స్ట్ లో అదే అని అనుకుందామా, అంటే 22వ వచనంలో దయ్యాన్ని వెలగొట్టాడు, స్వస్థపరిస్తే ఆ మూగవాడు మాట్లాడాడు, దానికి వీళ్ళ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాదా అన్నారు. అంటే వీళ్ళు జీనియాలజీ కోసం మాట్లాడుతున్నారా ఇంకేమైనా మాట్లాడుతున్నారా?
ప్రైజ్లర్ సార్, లూకస్ వార్తలో కూడా గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోపు అని
ఎక్కడెక్కడ దావీదు కుమారుడా ఉంది అవన్నీ చెప్పండి కాదమ్మా, ఎందుకు దావీదు కుమారుడా అన్నారని అడుగుతున్నా.
ఆయన దావీదు వంశంలో నుండి వచ్చినారు కాబట్టి ఆయన సింహాసనం అందులో శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తుని మించిన వారు అందులో లేరు ఆ వంశంలో కాబట్టి దావీదును యేసుక్రీస్తుని ఎత్తిస్తూ ఈయన ప్రత్యేకంగా దావీదు కుమారుడిగా చూపిస్తున్నారు అభిప్రాయం సార్.
శశికాంత్ తమ్ముడు ఇందాల ఆల్రెడీ ప్రస్తావించారు, ఖచ్చితంగా మెసియా సూచనను వాళ్ళు గ్రహించే వాళ్ళు అక్కడ విస్మయం ఉంది, ఆశ్చర్యపడి వాళ్ళకి మెసియా యొక్క మెసియా వచ్చినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. అదే రాబోవాడు నీవేనా, మేము వేరే వాళ్ళకు ఎదురు చూడాలనే శిష్యులను బాప్తిస్మిచ్చేవాళ్ళు గారు పంపించినప్పుడు యేసుప్రభు ఇదిగో గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు, గుండు గుడ్డి వారు చూపొందుతున్నారని మెస్సియా ప్రవచనాన్ని అయితే చూపెట్టి సూచన వాళ్ళని చెప్పండి అని అన్నారు. అదే విషయాన్ని మెస్సియా గురించిన అవగాహన ఆ ప్రజలందరికీ ఉంది కాబట్టి మెస్సియాని గురించి మాత్రమే దావీదు కుమారుడు అనే పదం వాళ్ళు ఉపయోగించారని నేను అనుకున్నాను సార్. వందనాలు సార్.
ఇది జీనియాలజీ కోసం కాదు, ఆయన మెస్సయ్య రాబోయే మెస్సయ్య రాజు అభిషక్తుడు అని వాళ్ళ ఈ దావీదు కుమారుడా అని తెలవడం వెనకాల ఉద్దేశం అని ఇమానియల్ అంటాడు. ఈ ప్రశ్న అడిగిన లావణ్యకి ఏమైనా క్లారిటీ వచ్చింది అనుకోవచ్చమ్మా?
సార్ క్లారిటీ వచ్చింది సార్.
ఓకే రైట్, ముందుకెళ్దాం. మరి ఇంకేమన్నా ఉంటే అడిగండి, లేకపోతే నెక్స్ట్ వాక్యానికి వెళ్దాం. అందులో చాట్ బాక్స్ లో కూడా చాలా చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు. నేను ఇందాక చదివి సొంత మాటలు చెప్పిన వాక్య భాగం ఎవరైనా ఏదైనా కరెక్షన్ చెప్పండి అన్నా కాడ చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నా. నేను చాట్ బాక్స్ మీద మాట్లాడలేదు. అందులో 28వ వచనం ఎవరి భాగం ఇది? లావణ్య భాగం. 28వ వచనంలో నమ్మండి అన్నారు, ఆ పదం వాడబడలేదు, దానికి సంబంధించిన పదం కూడా లేదు. 28లో నమ్మండి అని ఉందా? సరే 25 అరుణ జ్యోతి గారు అన్నారు, 25 వచ్చేసరికి నవ్యరాణి పోర్షణం. చీలిపోతే అన్నారు, అది వేలు పడితే అంటేనే బాగుంటుంది. 25లో చీలిపోతే అన్నారు, వేరు పడితే అంటే బాగుంటుంది, అక్కడ వేరు పడితే అన్న రాయబడింది కదా అని అంటున్నారు. శామ్యూయేలు అంటాడు 35వ వచనం స్వరూప దానికి స్వరూప నుంచి ధననిధి అన్నది మిస్ చేశారు అన్నారు. 26వ వచనం క్రాంతి కుమార్తె అరుణ జ్యోతి గారు అంటున్నారు, 26 సాతాను తన ఇంటిని తానే నాశనం చేసుకుంటే అన్నారు, వెళ్ళగొట్టడం వేరుపడటం అనే పదాలు వాడలేదు. సొంత మాటల్లో మాట్లాడండి అన్నప్పుడు అదే పదాలు తీసుకోమని కాదు, ఆ పదాల్ని మీ సొంత పదాలతో మాట్లాడమని. అక్కడ ఉన్న పదాలు వాడాలి అని మనం అనాల్సిన అవసరం లేదు. సొంత మాటలు ఉన్న పదాలు దాని పర్యాయ పదాలు ఏవైనా వాడుకోవచ్చు. సొంత మాటలు వాడికి భాషలోకి రావచ్చు, అవసరమైతే రాయలసీమ తెలంగాణ శ్రీకాకుళం ఏ యాసలోకైనా ఇల్లు మాట్లాడుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అది దాని ఉద్దేశం. ఓకే, ఈ ఈ ఈ ప్యాసేజ్ మీదే మరొక ప్రశ్న లేవనెత్తారు. శశికాంత్ వాక్య భాగం నుంచి మరొక ప్రశ్న ఉంది. శామ్యూల్ అడుగుతున్నాడు, దయ్యం పట్టిన వాడిని బాగు చేయటం స్వస్థత అన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? దయ్యం పట్టిన వాడిని బాగు చేయటం స్వస్థత అవుతుందా, దయ్యాన్ని వెలగొట్టడం స్వస్థత అవుతుందా అని అడుగుతున్నాడు. ఏమన్నా శశి, నీ వాక్యం మీద మరొక ప్రశ్న ఉంది, మాట్లాడతావా?
ఇక్కడ మనం రెండు స్వస్థతలు చూడొచ్చు అన్న, ఆత్మీయ స్వస్థత అట్లాగే ఫిజికల్ స్వస్థత కూడా చూడొచ్చు అన్న రెండు. ఆయన ఎక్కడ యేసుప్రభు మనకి ఇంతకు ముందు వాక్యాల్లో కూడా మనం చూసినప్పుడు ప్రతి చోట కూడా ఆత్మీయ రెండు ఆయన వచ్చిందైతే మేజర్ గా ఆత్మీయతలో ఆత్మీయ స్వస్థత గురించి అన్న. సో ఇక్కడ మనం రెండు చూడొచ్చు అన్న.
స్వస్థత ఎట్లా అయింది అంటే ఖచ్చితంగా స్వస్థత అయింది, అది శరీర స్వస్థత మాత్రమే కాదు ఆత్మీయ స్వస్థత అని కూడా తను అంటాడు. దెయ్యాన్ని వెలగొట్టడం స్వస్థత అని మాట్లాడుతున్నారు, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడితే సమర్థించవచ్చు లేదంటే కరెక్షన్ చేయొచ్చు.
దెయ్యం పట్టినప్పుడు అబ్నార్మల్ గా ఉంటాడు మనిషి, ఆ అబ్నార్మల్ నుంచి నార్మల్ చేయడానికి చేసింది కాబట్టి కూడా స్వస్థత అనుకోవచ్చు.
దయ్యం పడితే ఖచ్చితంగా అది అన్హెల్తీ ఇల్నెస్, అబ్నార్మల్ గా ఉంటారు, వీక్ అవుతారు, కాబట్టి అది స్వస్థత అని అనుకోవచ్చు అని అనిల్ బ్రదర్ కూడా సమర్థిస్తున్నారు. నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకేమైనా 22, 23 వచనాల మీద డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ రవి మంచిర్యాల నుంచి ఏమడుగుతాడంటే, దెయ్యం పోయింది కానీ దెయ్యం పోతే కళ్ళు ఎట్లా వచ్చాయి, దెయ్యం పోతే ఎలా మాట్లాడుతున్నాడు, అసలు దెయ్యానికి కళ్ళు రావడానికి, కళ్ళు పోవడానికి, స్వరం పోవడానికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాడు. ఏమైనా శశి?
అలా ఇక్కడ పర్టికులర్ కేసులో అయితే మనము కంటెక్స్ట్ లో అంటే దయ్యము వల్ల అతను గుడ్డివాడు మూగవాడు అయ్యాడు అన్నట్టు ఉందన్నా, తీసుకోవచ్చన్నా? అంటే అన్ని సార్లు అట్లా దయ్యం పట్టడం వల్ల గుడ్డివాడు మూగవాడు అని తీసుకోలేం, కానీ ఇక్కడ కంటెక్స్ట్ లో మనం అట్లా తీసుకొని అర్థం
చేసుకున్నాను. ఇంకెవరైనా యాడ్ చేస్తారు దీనికి, ఏమైనా మాట్లాడతారా? దయ్యం పడితే శరీర అంగవైకల్యం ఏమైనా వస్తుందా, అన్నిసార్లు వస్తుందా, కొన్నిసార్లు వస్తుందా, అది మళ్ళా కొన్నిసార్లు మోగదైనమైన చెడ్డ చెవిటి దయ్యమా అన్న మాట రాయబడింది. అంటే దెయ్యాలకు కూడా అవయవ లోపాలు ఏమన్నా ఉంటాయా, మీకు పట్టిన దయ్యానికి ఏమన్నా గుడ్డు దయ్యం ఏమైనా పట్టింది కాబట్టి ఇతను కళ్ళు పోయాయా, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమన్నా మాట్లాడతారా? స్టడీ టీమ్ మాట్లాడచ్చు, పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో కూడా మాట్లాడచ్చు.
దయ్యం పట్టినప్పుడు అన్ని విధాలుగా ఇలాంటివి వస్తాయని కూడా అనుకోవడానికి లేదు సార్. దయ్యం పట్టకుండా కూడా కొన్ని రోగాలు వస్తాయి సార్. అంటే అది పట్టినప్పుడే అవయవ లోపాలు వస్తాయి అనేది లేదు, ఆ పట్టకపోతే కూడా ఆ రోగాలు రావనేది లేదు సార్. రెండు జరగవచ్చు. ఆ దయ్యం పట్టకుండా కూడా మనకు రోగాలు వస్తాయి సార్.
అంటే ఇక్కడ ఏమో దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని వదిలిగొట్టాడు, అతనికి శరీర స్వస్థత కూడా కలిగింది అని రాయబడ్డప్పుడు అన్నిసార్లు అలా కలగవు, కొన్నిసార్లు శరీర వైకల్యం కూడా ఉంటుంది, శరీర వైకల్యాన్ని దెయ్యం పట్టింది అని అనుకోవద్దు అన్నమాట. బాగానే ఉంది ఈ వాక్యం మీద మాట్లాడండి. ఇక్కడ ఎందుకు చూపు వచ్చింది, ఇక్కడ ఎందుకు స్వరం వచ్చింది అని అడుగుతున్నా ప్రశ్న అది. ఒక్క నిమిషం ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడేది ఏం లేకపోతే నెక్స్ట్ వన్ తీసుకుంటానమ్మా. రత్న ప్రసన్న మాట్లాడమ్మా.
అన్న ప్రైజ్ ది లార్డ్. దెయ్యం పడడం వల్ల ఇక్కడ మనకి మగవాడయ్యాడు చూపోయాడు అని ఉంది కదన్న, అన్నిసార్లు అలా అవుతుంది అనేమీ లేదు. ఇక్కడ మటుకు ఆ పరిస్థితి కనిపించింది మనకి, ఆ పరిస్థితి ద్వారా అతను స్వస్థత పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దెయ్యం పడితే కేవలం కళ్ళు పోతాయి, మగవాడు అవుతాడనే మనం తీసుకోకూడదు, కానీ ఈ కంటెక్స్ట్ లో అలా తీసుకోవచ్చు. ఇంకా చాలా పర్యాసాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం.
ఇంతకే మళ్ళా రిపీట్ చేయమ్మా నీ ఆన్సర్.
అన్నా ఇక్కడ కంటెస్ట్ లో దెయ్యం పట్టడం ద్వారా అతను మగవాడయ్యాడు, గుడ్డివాడయ్యాడు అని ఉంది కదా, స్వస్థత పొందాక అతనికి చూపు వచ్చింది, అదేవిధంగా మాట కూడా వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉంటదని మనం తీసుకోకూడదు అని నా ఉద్దేశం అన్న. దెయ్యం పట్టిన ప్రతి ఒక్కరు
అన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతుందా లేదా ప్రశ్న కాదు, ఎక్కడ ఎందుకు ఇలా జరిగింది ప్రశ్న. అది మీరు ఇక్కడ ఉన్న దానికోసం మాట్లాడకుండా బయటికి వెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది ఏమని అర్థం చేసుకొని అడుగుతా ఉంటే అలా కూడా జరుగుతుంది అని అంటే దీనికి రిలేట్ అవుతుంది. మీరు బయటికి వెళ్తున్నారు ఈ వాక్యం మీద మాట్లాడకుండా.
సార్ ప్రేరితలా సార్
స్వరూప,
అయితే అతన్ని తీసుకొని వచ్చినప్పుడు మూడు కూడా అతనిలో ఉన్నాయి సార్. అతనికి దయ్యం పట్టింది, గుడ్డివాడిగా ఉన్నాడు, మూగవాడిగా ఉన్నాడు. ఏసయ్య స్వస్థపరిచినప్పుడు ఈ మూడు కూడా వెళ్ళిపోయినాయి సార్ తనలో నుండి.
ఓహో, అతనికి ఆల్రెడీ దెయ్యం వల్లే ఇది కలిగిందని కాదు, అతనికి శరీర వైకల్యం కూడా ఉంది, దెయ్యం కూడా ఉంది, ఆ మూడు ఆయన సరి చేశాడు అని స్వరూప అంటారు. అంతే తప్ప దెయ్యం పట్టడం వల్ల ఆ గుడ్డితనం, దెయ్యం పట్టడం వల్ల మోగతనం రాలేదు అని అంటాం, అంతేనమ్మా.
అవును సార్, ఇక్కడ కామ పులిస్తాపు ఏం లేదు కదా సార్, దయ్యం పట్టినప్పుడు
ఇక్కడ లేదు, ఎక్కడా కూడా అలా లేదా దయ్యాలు పడితే అంగవైకల్యం వస్తుంది అని.
సర్ప్రైజ్ లేదు సార్.
ఆగండి ఆగండి,
అంటే దయ్యం పట్టిన మూగవాడు చోటువాడు అని అక్కడ ఉంది సార్. అంటే వాళ్ళకి ఆ టైంలో ఉన్నాయి, అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు అవి వెళ్లిపోయినాయి అన్నట్టుగా ఆ సందర్భాలు కూడా చూసినాం సార్.
ఏమంటావు, అసలు ఎక్కడా కూడా దెయ్యాలు పడితే అంగవైకల్యం కలగదు, వాళ్ళకి అంగవైకల్యం ఉంది, దెయ్యాలు కూడా ఉన్నాయి, అంతే తప్ప అంగవైకల్యం దెయ్యం వల్ల కలగదు అని అంటారా మీ స్టేట్మెంట్? అదా
నాకైతే ఇక్కడ సందర్భంలో ఇదే సార్. అంటే దయ్యం పట్టిన వాళ్ళు ఆని చేసుకుంటారు అలలో ఉన్నదాన్ని బట్టి, కానీ ఇక్కడ అంటే ఇవి మూడు కూడా ఉన్నాయి, ఆయన దగ్గర తెచ్చినప్పుడు మూడు కూడా పోయినట్టు నాకు అర్థమైంది.
ఇక్కడ మాట్లాడేశారు, ఓకే ఇక్కడ మూడు ఉన్నాయి అన్నారు, అన్ని చోట్ల అంతేనా అడుగుతున్నాను, బైబుల్లో అన్ని చోట్ల కూడా అలాగే రాయబడింది అని అడుగుతున్నాను.
అవును సార్ ప్రేస్తారు సార్.
ఓకే అవునన్నారు. కిరణ్ రేవుడు సార్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. అయితే బ్రదర్ అడిగిన ప్రశ్నకి మనము చూసినట్లయితే సార్ మత్తయి సువార్త 9:32-33 లో కనబడుతుంది సార్, మూగ దయ్యం పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు యేసుప్రభువు వారు. ఆ మాట చూసుకోవచ్చు సార్ మత్తయి సువార్త 12:22 చెప్పబడినటువంటి గుడ్డివాడును మూగవాడునైన ఒక దయ్యము పట్టిన వ్యక్తిని యేసు స్వస్థపరచడానికి అక్కడ కనబడుతుంది సార్. ఇంకా చాలా స్వస్థతలు ప్రభు చేశారు, దాన్ని కూడా మనం ఉదాహరణకు తీసుకోవచ్చు సార్. ఎందుకంటే మరి నడుము వంగినటువంటి స్త్రీని లూకసువార్త 13:11-16 వచనాల్లో ఆ సన్నివేశాన్ని కూడా మనము ఉదాహరణగా తీసుకోవచ్చు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
లూకసువార్త ఎంత?
13 సార్.
13:11-16
వచనాలు ఉంటాయి సార్.
అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే బలహీనపరచు దెయ్యం, ఆ పదం రాయబడింది అంటే బలహీనపరచు దెయ్యం. కాబట్టి నడుము వంగిపోయింది, దెయ్యం పోతే ఆమె నడుము బాగయింది. ఆమెకు ఆల్రెడీ నడుము వంగిపోయింది, దెయ్యం కూడా పట్టింది అని మనం అక్కడ అనుకోవడానికి లేకుండానే ఉంది.
నేను చదువుతాను సార్.
అవసరం లేదు, చదివాక అందరూ మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి.
సార్ సార్ అక్కడ వచ్చేసి ఆమె 18 నుంచి బాధపడుతుంది కదా సార్. యేసుప్రభులు ఆమెను యేసుప్రభులు వారు మరి ముట్టి స్వస్థపరచారుగా మనం అక్కడ.
నీ పాయింట్ ఏంటి చెప్పు, ప్రశ్న ఏంటి అన్న? దెయ్యం పడితే అనారోగ్యం కూడా కలుగుతుంది లేదా శరీర వైకల్యం కలుగుతుందా కలగదా అది చెప్పు.
అవును సార్, అవును అంగవైకల్యం కలుగుతుంది సార్, బలహీనతలు కలుగుతాయి సార్, శరీర అవయవాల్లో శరీర అవయవాల్లో పనితీరు కూడా నిలిచిపోతుంది సార్.
అది కూడా జరుగుతుంది అని చెప్పి ఆయన అంటాడు మరి. కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడండి. ఇంకెవరన్నా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్ సార్. లూకా సువార్త 11:14 మోగ దెయ్యము అనే మాట రాయబడింది సార్. అలాగే ఈ కాంటెస్ట్ లో ఇక్కడ ఈ దెయ్యము మోగ దెయ్యము గ్రుడ్డి దెయ్యము అయి ఉండిద్ది అనేది నా అభిప్రాయం సార్. కాబట్టి ఆ దెయ్యం వెళ్ళిపోయింది కాబట్టి ఆ అతను చూడగలిగాడు, మాట్లాడగలిగాడు.
కాబట్టి అది కూడా కలుగుతుంది అన్న మాట చూస్తున్నాం. అంటే ప్రతి అంగవైకల్యము దెయ్యం వల్లే కలుగుతుంది అనేవన్నా మనం అర్థం చేసుకోవచ్చా? అంగవైకల్యం ఉంది అంటే, అంగవైకల్యం ఉంది అంటే వారిలో దెయ్యం ఉంది కాబట్టి అంగవైకల్యం ఉంది, అట్లా ఏమన్నా అర్థం చేసుకోవచ్చా?
అలా లేదు సార్.
అలాగే రైట్ రైట్, బాగుంది, మీ ఆలోచన బాగున్నాయి. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళ సమాధానం దొరికిందని భావిస్తా ఉన్నాను. సో ఏమంటారంటే, ప్రతి అంగవైకల్యము దెయ్యం వల్లే అనుకోవడానికి లేదు, కానీ అంగవైకల్యానికి దెయ్యాలకు కూడా సంబంధం ఉంది. దెయ్యం పోతే అంగవైకల్యం కూడా పోయింది అన్న మాట కూడా డిస్కస్ చేస్తున్నారు. బాగుంది. మార్కు సువార్త 9:25 కూడా మోగవైన చెవిటి దయ్యమా వాణిని వదులుపొమ్ము అని ఆయన అన్నాడు. అప్పుడు అతను మాట్లాడాడు అని రాయబడింది. కాబట్టి ఆ పేరే మోగదైన చెవిటి దయ్యమా అనే పేరు కూడా ఆయన పెట్టాడు. దాన్ని మనం చూస్తున్నాం. సరే ముందుకెళ్దాం మరి. బాగుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ దయ్యం పట్టిన వాళ్ళు అనుకోవచ్చా అని ఒక ప్రశ్న వచ్చింది. తర్వాత దయ్యాలు మనుషులను పట్టి గుడ్డి చెవిటి మోగవాడిగా ఇంకా రకరకాల అనారోగ్యాలు కలిగిస్తారు అని కూడా వచ్చింది. ఓకే, సుతన్న దాని ఏముంటదంటే, మొగ దెయ్యం లేదా గుడ్డి దెయ్యం అంటే ఆ వ్యక్తిని మొగవాణిగానో గుడ్డివాణిగానో మార్చిన దురాత్మ అని అర్థం. దెయ్యం మొగది లేదా గుడ్డిది అని కాదు, అదే అంటాను ఇక్కడ సుసన్నకి చెప్పేది. 9:25 మోగవైన చెవిటి దెయ్యమా అని అన్నాడు, అది దానిలో లేదు, దాన్ని దాన్ని ఆపరేట్ చేస్తుందని చెప్పేసి తను అంటుంది. తనేమంటదండి, ఇంతకు నేను ఇంతకు ముందు విన్నాను దెయ్యాలు మనుషులను పట్టి గుడ్డి చెవిటి మోగవారిగా ఇంకా రకరకాల అనారోగ్యం కలిగిస్తాయి అని. బాగుంది బాగుంది, మీ ఆలోచన బాగుంది. ముందుకెళ్దాం మరి. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్న మాట మనం చూస్తున్నాం. నాకు మామూలుగా అడుగుతా ఉన్నాను, ఈ పర్సన్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు కూడా దయ్యాలు ఉంటాయి, ఇప్పుడు కూడా దయ్యాలు మనుషులు పడతాయి, ఇప్పుడు కూడా దయ్యాలు వెళ్ళిపోతాయి, ఇట్లా ఏమన్నా అనుకోవచ్చండి? మీరేమంటారు? స్టడీ టీమ్.
ఎస్ సార్, ఇప్పటికీ పడతా సార్.
ఇప్పుడు కూడా దయ్యాలు ఉంటాయి. ఎస్ సార్, మన బుద్ధి చెప్తా ఉంది నా అన్నీ. ఇంకేమన్నా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా? శశి మాట్లాడు.
ఇప్పుడు కూడా అనుకోవచ్చు,
ఇప్పుడు కూడా దయ్యాలు ఉంటాయని అనుకోవచ్చు, కావాలంటే మా అమ్మని అడగని చెప్తుంది బాగానే అంటాడు శశి గారు. అట్లాగే ఇంకెవరన్నా మాట్లాడతారా?
ఎస్ అన్న, నేను కూడా ఏకీభిస్తున్నాను శశి అన్నకి అండ్ లావణ్య బ్రదర్
అందరూ. ఇప్పుడు దాకా ముగ్గురు రెస్పాండ్ అయితే ముగ్గురు కూడా ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి, మనుషులు పడతాయి అని మాట్లాడుతున్నారు. ఓకే, లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడవచ్చు. వాక్యంలో ఉన్నాయి అని రాయబడింది, లేదు అని అనడానికి మనం సాహసం చేయలేము. కానీ చాలా సార్లు ఏం చేస్తారంటే, దీన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటారు, దీన్ని హెల్త్ ప్రాబ్లం అంటారు. ఇది ప్యూర్లీ హెల్త్ ప్రాబ్లం, ఇది ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లం, అంతే తప్ప దెయ్యం ఏమి పట్టదు అని అంటారు. మనం వాక్యంలోనేమో దెయ్యాలు దురాత్మ అనే స్పిరిట్స్ కోసమే మనం చదువుతున్నాం, దాన్ని ఏమైనా మీరు ఆలోచించగలిగితే బాగుంటుంది. రైట్ రైట్. ఇక్కడ సుసన్న ఒక ప్రశ్న అడుగుతుంది, ఒక వ్యక్తిలో దెయ్యం ఎందుకు ఉంటుంది, అసలు దెయ్యం మనిషిలోకి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. ఏదో దెయ్యాల స్టోరీ లాగా దెయ్యాల సినిమా లాగే ఉంది, బైబిల్లో ఉంది, మరి మనం అర్థం చేసుకుందాము అవగాహన చేసుకుందాము మాట్లాడండి. ఎందుకు దెయ్యాలు మనుషుల్లో ఉంటాయి? చెప్పండి అమ్మా.
అంటే మనము దేవుడు వాక్యము లేకుండా మనం ఎక్కువ అంటే వేరే కొన్నిటికి ఎక్కువ అడక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న బలహీనతను బట్టే అవి మనలోకి వచ్చి ఉండిపోతాయి సార్. మనలో మంచి ఉందంటే, అంటే దయ్యాలు అంటే దురాత్మలు అంటే చెడ్డ క్రియలు ఇలాంటిలాగా, మనలో దేవుడు వాక్యం ఉందంటే అప్పుడు మనము వాక్యం ద్వారా అయినా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మనం రోజు రోజు దేవుడికి దగ్గర అవుతూ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మరి దయ్యం దేవుడి వద్దకు రావడానికి భయపడుతుంది కాబట్టి అప్పుడు ఉండదు. లేదంటే మనకు ఆ దయ్యాలు ఉన్నాయంటే మనం కూడా దేవుని వాక్యం వద్దకు రాలేము, దేవుని వద్దకు కూడా రాలేము సార్. అలాంటి మన బలహీనతను బట్టి, అంటే మనలో ఉన్న బలహీనతను బట్టి అది మన వద్దకు వస్తాయి సార్.
మీరు దయ్యాలు ఉంటాయి కాబట్టి మనకు ఆ బలహీనత వస్తుంది. ఇది బలహీనత అంటారా దురాత్మ ప్రభావం అంటారా? ఏదో క్లారిటీ ఇవ్వండి.
అంటే దురాత్మ దయ్యం అంటేనే అంటే దురాత్మలు కదా సార్, అంటే అవి మనల్ని అలా లొంగ తీసుకుంటాయి, మనలోకి వస్తాయి, అవి వాటికి చోటు ఇవ్వకుండా మనం ఉండాలనేది నా అభిప్రాయం సార్.
మళ్ళా నా ప్రశ్న మళ్ళా స్వరూపం మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది బలహీనత లేకపోతే దురాత్మల పన అని అడుగుతున్నాను. బలహీనత అంటే వాళ్ళ సైకలాజికల్ గా వీక్ గా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇది హ్యాబిచ్యుయేట్ అయ్యారు, అది బలహీనతగా మనం మాట్లాడతాం. అది కేవలం ఇది బలహీనతేనా లేకపోతే దెయ్యాలు వాళ్ళు ఆ బలహీనతను తీసుకొస్తున్నాయా, దెయ్యాల పైన లేకపోతే శరీర బలహీనతలు అని అడుగుతున్నారు.
అవును సార్, దాన్ని అధిగమించే శక్తి మనలో లేనప్పుడు అవి మనల్ని వశపరచుకుంటాయి సార్.
దేవా, మీరు ప్రశ్నకు డైరెక్ట్ గా సమాధానం చెప్పడం నేర్చుకోకపోతే మా టైం అంతా వేస్ట్. ఎస్ ఆర్ నో, అవును కాదు అట్లా మీరు చెప్పడం అలవాటు చేసుకోండి. సరే ముందుకెళ్దాం. ఈ చాట్ బాక్స్ లో కూడా చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, ఇప్పుడు కూడా దయ్యాలు మనుషులను పడతాయి అని విజయ్ చంద్ర అంటాడు. దానికి ఎగ్జాంపుల్ గా చేతబడి చేస్తారు అంటారు, ఇది మనం చేతబడి చేస్తే దెయ్యాలు మనుషుల్లోకి వస్తాయి అని తన అంటాడు. ఓకే, సుధాకర్ పెద్దపల్లి, దెయ్యాల పని కదా సార్ అంటాడు. ఏం పని దెయ్యాల పని? కళ్యాణి ప్రసాదం ఇందాక నుంచి వరుసగా అదే రిఫరెన్స్ కొడతా ఉంది. ఆవిడేమంటదంటే 2 కొరింథీయులు 4:4 నుంచి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది, అవిశ్వాసులలో గుడ్డితనం కలగజేసింది. కాబట్టి ఈ గుడ్డితనం ఆ గుడ్డితనం ఒకటానా కాదో కళ్యాణ ప్రసాద్ గారు రిప్లై ఇవ్వాలి. ఇక్కడ ఏమో ఫిజికల్ గా కళ్ళు పోయాయి. 2 కొరింథీయులు 4:4 కూడా ఫిజికల్ గా సైట్ పోతుంది అన్నదానికి వర్తిస్తుందో లేదో కొంచెం మీరు ఆలోచించి పెడితే బాగుంటుంది. నేను చూశాను, ఎందుకు తీసుకోలేదంటే అది రిలవెంట్ గా ఉంది కానీ వేరే పార్శ్వం కనబడతా ఉంది, వేరే కోణం కనబడతా ఉంది, అందుకోసం తీసుకోలేదు. అయినా మీరు అది మీరు మెసేజ్ పెట్టండి. హేమ ప్రభాకర్ గారు అనంతపురం, మనుషుల ఆలోచనలో చెడు ఉంటే అది దెయ్యం లాగా ఉంటాయి, అంటే లాగా చెడు ఆలోచనలే దెయ్యాలు ఇట్లా కొంత అనిపిస్తా ఉన్నాయి. రైట్ రైట్ రైట్. చాలా చక్కటి వాక్యాన్ని నేను ఒక్క నిమిషం. దురాత్మల పని మనుషులను అపవిత్రపరచడమే. కిరణ్ డేవిడ్సన్ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ, మనం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, మనం మన పోరాటమే దురాత్మలతో పోరాటం అని ఆ వాక్యాన్ని తను కోట్ చేసి మాట్లాడుతున్నాడు. బాగుంది, మీరు యాక్టివ్ గా చాట్ బాక్స్ లో పెడుతున్నారు, రిలవెంట్ గా పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు. జాకబ్ గారు అంటారు, దయ్యాలు స్వయంగా మాట్లాడలేవు, పని చేయలేవు, కాబట్టి ప్రాణుల్లో ప్రవేశిస్తాయి. ఎందుకు పడతాయి అంటే వాటికి దేహం కావాలి, వాటికి బాడీ కావాలి అని అంటాడు ఆయన. బాగుంది కొంత అవగాహనకి. మనం పైగా ఈ సువార్తలు చదువుతా ఉన్నప్పుడు ఎక్కువగా దెయ్యాలు వెళ్ళగొట్టిన సందర్భాలు ఎక్కువగా చదువుతా ఉంటాం. దాన్ని ఎంతవరకు ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది నేను అడుగుతా ఉన్నాను. రైట్, ముందుకెళ్దాం. మరి అయితే ముందుకెళ్దాం. శశికాంత్ పర్సనల్ నుంచి కొంత డిస్కస్ చేయగలిగాం. 24వ వచనం నాగేశ్వరం, మీ పోర్షన్ నుంచి మీరు ఏమైనా మాట్లాడేది ఉందా? మళ్ళా దెయ్యాలు తెలిపేది వచ్చినట్టు. ఇక్కడ 24
సార్, నాకు క్లారిటీగానే ఉంది సార్. ఇక్కడ 24వ వచనం
నాగేశ్వరరావు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, ఆయన క్లారిఫై చేయగలుగుతాడు. స్టేట్మెంట్స్ ఉంటే చేయండి, డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం.
సార్ ప్రైజ్ లాట్ సార్.
అమ్మా,
ఇక్కడ పరిసెలు బయల్జబూలు అని ప్రస్తావించారు కదా సార్, అయితే ఇక్కడ ఏమంటారు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి బయల్జబూలుకి ఏదైనా అక్కడ ఉన్న సంబంధం ఏమైనా ఉందా అనేది నా యొక్క ప్రశ్న సార్.
దీని మీద గతంలో డిస్కషన్స్ ఏమి రాలేదా మనకి? లావణ్య, బయల్జబూల్ కొరకు మనం డిస్కస్ చేయలేదా
సార్? చేశాం సార్.
మళ్ళా ఇది అడుగుతున్నాం మరి, అప్పుడు డిస్కషన్ సారాంశం చెప్తే అయిపోద్ది కదా, ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. అవసరంగా మనకి తెలిసిన విషయాలు మరలా అదే మాట్లాడి మనకున్న టైం తక్కువ కాబట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. గతంలో దీని మీద వచ్చింది ప్రశ్న, ఎలా డిస్కస్ చేసామని జస్ట్ ఎవరు కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతే బెటర్. ఇక్కడ మనం తాగాల్సిన అవసరం లేదు. ఏమైనా మాట్లాడతావా లావణ్య, గతంలో డిస్కషన్ ఏమైనా జ్ఞాపకం చేస్తావా?
సార్, ఇక్కడ బయల్జబూలు అని మనం చూసినట్లయితే దెయ్యాల అధిపతి వాళ్ళు ప్రభువుని ఏమంటున్నారంటే దెయ్యాల అధిపతి సాతాను వల్లే ఈయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని వాళ్ళు ఆయన ఫిజికల్ గా ఆయన్ని అవమానిస్తున్నారు సార్. ఇక్కడ బయల్జబూలు అనగా వాళ్ళు ఫిలిస్తీన్ల యొక్క సంబంధించిన బయలు దేవతనే వాళ్ళు ఏమనేవారంటే బయల్జబూలు కింద వాళ్ళు ప్రస్తావించేవారు. అంతేకాకుండా మనము ఈ రిఫరెన్స్ లో కనుక చూసిన ఎన్ఐవిలో చూసినట్లయితే సార్ బయల్జబూలుని డెవిల్స్ ఆఫ్ ఒకసారి సార్ ఇక్కడ ద ప్రిన్స్ ఆఫ్ డెమోన్స్ అని ఉంది సార్, అంటే దెయ్యాల అధిపతి. సో వీళ్ళు దెయ్య సాతాను కింద ప్రభువుని ప్రస్తావిస్తున్నారు సార్.
రైట్, అంత టైం తీసుకోవడానికి లేదు, చెప్పేది ఏదన్నా సూటిగా స్పష్టంగా త్వరగా చెప్పాలి, అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. ఆలోచించుకోవడానికి ఇక్కడ 6:10 అయిపోయింది ఇప్పుడే
సార్.
చెప్పు.
ఓకే సార్, అంతే.
చక్కగా జ్ఞాపకం చేసింది మనకు బయల్జెబూలు అన్నప్పుడు సజీవాయంలో వచ్చి మనం చూస్తూ వచ్చాం 9వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల దేవత. విచిత్రం ఏంటంటే ఫిలిస్తీన్లు దేవతగా దెయ్యాల రాజును ఆరాధిస్తున్నారు. మనం దాన్ని అర్థం చేసుకున్నాం, అంటే దెయ్యం దేవుళ్లాగా చలామణి అయిపోతున్నాడు, దేవుడినేమో దెయ్యం అని చెప్పేసి నిందించేటట్లుగా చేస్తున్నాడు, దేవుడేమో బయల్జెబూలు అధిపతి సంబంధిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడేమో దేవుళ్ళలాగా చిత్రీకరించబడ్డాడు. ఇక్కడ మనం ఏ మాట కూడా అన్నాం, అంటే ఈరోజు లోకంలో ఆరాధించబడుతున్న దేవుళ్ళలో దెయ్యం దేవుడిగా ఆరాధించబడుతున్న ఛాయలు ఏమైనా కనబడుతున్నాయంటే అవును, దేవుడు అలా చేయడు, పరిశుద్ధుడు, అక్కడ దేవుడిగా కొనియాడబడుతుంది, దేవుడు కాదు దెయ్యమే అని కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. రైట్, తర్వాత సంపూర్ణ గారు అనుకుంటాను, నా తెలియక అడుగుతున్నాను సార్, సాతాను దెయ్యం ఒకటేనా అని అడుగుతున్నారు. సాతాను దెయ్యము ఒకటేనా అన్న మాట దగ్గర సాతానే దెయ్యం మనం మాట్లాడతాం. మీరు అడగాల్సింది ఏంటంటే దెయ్యాలు లేదా దెయ్యాలు మనుషులు దెయ్యాలుగా మారతారా అని అడిగితే గతంలో డిస్కస్ చేసాం, మనుషులు దెయ్యాలుగా మారరు, దోతలు దెయ్యాలుగా మారాయి. మనుషులు పట్టి పీడించరు, దురాత్మలు సాతాను సంబంధాలు పట్టి పీడిస్తారు. గతంలో డిస్కస్ చేసాం వాటిలోకి మనం వెళ్ళబోట్లా. రైట్ రైట్, ముందుకెళ్దాం. మరి తర్వాత నాగేశ్వర పోర్షన్ లో కూడా ఆయనకేం డౌట్ లేవట. తర్వాత నవ్యరాణి పోర్షన్ 26 వచ్చిన, నీకేమైనా డౌట్లు ఉన్నాయమ్మా? 25 నీ పోర్షన్.
తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును. కొంచెం వివరణ కావాలన్నా, వేరుపడి పాడైపోయే రాజ్యం ఏంటో.
తను తన పోర్షన్ లో ఈ ప్రభు వేరుపడి ప్రతి రాజ్యం పాడైపోను అన్నది ఏమన్నా వివరిస్తారని అడుగుతున్నారు, తనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఆశీర్వాదం గారు అందరికీ గొప్ప భరోసా ఇస్తున్నారు. ఆయన ఏమంటారంటే బైబిల్ ప్రకారం దెయ్యాలు ఉన్నాయి, కానీ విశ్వాసి భయపడాల్సిన పని లేదు, దేవుడు మనతో ఉన్నాడు. అది చాలా గంభీరమైన మాట. దేవుడు మనతో ఉంటే, మనం దేవుడితో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఈ దెయ్యాలకు భయపడేది ఏమీ లేదు. ప్రశ్న ఏంటంటే లోపల దేవుడు ఉన్నాడా దెయ్యం ఉన్నాడా, అది ప్రశ్న. అది మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. తన నవ్యరాణి ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా? నవ్యరాణి ప్రశ్న ఏంటంటే వేరుపడి ప్రతి రాజ్యం పాడైపోవును అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతుంది. దానికి ఏమైనా హెల్ప్ చేస్తారా?
సార్ ఇక్కడ అంటే దయ్యము, ఆయన దయ్యాలధిపతి, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని ఉంది కదా సార్ పైన వచనంలో. అయితే ఇక్కడ ఒకవేళ సాతాన్ని వేరుపరిస్తే ఆ సాతాన్ రాజ్యము వేరే పోతుండే కదా, ఉండకుండే ఇప్పుడు అని ప్రభు చెప్తున్నారు. ప్రభువేమో తన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు కాబట్టి సాతాన్ రాజ్యాన్ని వేరు చేస్తున్నట్టుగా ఇక్కడ నాకు అర్థమైంది సార్. అది అజంతలు అదే పోతే దాని రాజ్యం ఉండకుండే కదా, అదే ఏళ్ళు ఒకటి ఏర్పడి ఉంటే అదే కూలిపోతుంది, అది పాడైపోతుంది అన్నట్టుగా అర్థమైంది సార్. వాడు ఎందుకు చేసుకుంటాడు సాధాన్ని నాకు
అర్థం. కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు ప్రభు దెయ్యం దెయ్యాన్ని వెళ్ళగొట్టి వాటి రాజ్యాన్ని ఇంటికి పాడు చేసుకుంటాడు అన్న మాట బాగుంది, కానీ ఇక్కడ ఒక కామన్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాడు ఆయన. వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోతుంది, వేరుపడిన ఏ పట్టణము ఏ ఇల్లు నిలవదు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చమ్మా?
ప్రభు నుండి వేరుపడ్డది ఏది కూడా నిలవ సార్, ఆయనతో కలిసి ఉన్నది, ఆయనతో సమకూర్చబడిందే ఆ నిలుస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. ఇక్కడ ప్రభుతో ఉన్నది నిలుస్తుంది.
ప్రభు నుండి వేరుపడ్డమా లేకపోతే వాళ్ళ మధ్య విడిపోవడం అన్నది కూడా కొంచెం ఆలోచించాలి. ఎవరు అన్మీట్ ఏర్మాట్లాడండి
సార్. వందనాలు సార్. ఇది ప్రభు గురించి కాదు కానీ లాజికల్ గా ప్రభు మాట్లాడారు ఉన్నట్టుగానే. కుటుంబంలో ఉన్న సభ్యులు కుటుంబం మీద తిరుగుబడితే ఆ కుటుంబం నిలవదు, అలాగే పట్టణం మీద ఉన్న పట్టణాల్లో కొట్టుకుంటుంటే అది కూడా నాశనం అయిపోతుంది, అలాగే రాజ్యం మీద రాజ్యం వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటే అది కూడా పాడైపోతుంది, అలాగే సాతాను మీద సాతాను దాడి చేయడు కదా అని ప్రభు ఆ ఉద్దేశంతో ఈ లాజిక్ ను మాట్లాడుతున్నారు అంతే సార్.
ఎంత బాగుందో, ఇది ప్రిన్సిపల్. ఇది యేసుక్రీస్తు ప్రభుకు వేరవటం అని దాన్ని స్పిరిచువల్ గా చేయొద్దు, జనరలైజ్ ప్రిన్సిపల్. ఇది ఎవరైనా కలిసి ఉంటే ఐక్యమత్యమే మహాభవనం, ఏ ప్రవలిక అనుకుంటాను తను పెట్టింది. ఈ వచనం ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విభజన అంతర్గత పోరాటం బలహీనపరుస్తాయి, కానీ దేవుని రాజ్యం ఐక్యతతో బలంగా నిలబడుతుంది. ఇది సాతాను వ్యూహాలకు వ్యతిరేకం అని యేసు వివరించాడు. అంతర్గత యుద్ధం కారణంగా రాజ్యాలు కూలిపోయినాయి, ప్రదీప్ వరంగల్ నుంచి అంటాడు. నా తెలియక అడుగుతాను కొంచెం, ఇప్పుడు సంఘాలన్నీ కలిసి ఉన్నాయి, బలంగా ఉన్నాయి అనుకోవాలా? సంఘాలన్నీ విడిపోయి బలహీనంగా ఉన్నాయి అనుకోవాలా? దీని ఏమైనా మనం ఆలోచించగలిగితే బెటర్ గా ఉంటదేమో. ఏమైనా మాట్లాడతారా?
బలహీనంగానే ఉన్నాయి అనుకుంటాను అన్న. అంటే ఎందుకంటే ప్రయారిటీస్ డిఫరెంట్ ఉన్నాయి.
శశి అంటాడంటే సంఘాలు డిఫరెంట్ ప్రయారిటీస్ తో వెళ్తున్నాయి, కలిసి వెళ్తలేదు, విడివిడిగా ఉన్నాయి కాబట్టి బలహీనంగా ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు దేవుని రాజ్యం సంఘం, దేవుని రాజ్యం సంఘం బలంగా ఉండాలి. దేవుని రాజ్యం సంఘం బలంగా ఉందా బలహీనంగా ఉందా అని అడుగుతున్నాను. దాని మీద మీరు ఆలోచించి మాట్లాడండి. చాట్ బాక్స్ చూడమంటావా? రైట్ రైట్. ఓకే రైట్ రైట్. చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. శామ్యూయేలు అంటాడు సంఘాల్లో కూడా ఈ విభజన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనిల్ అంటాడు కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి. కూలిపోవడానికి రెడీగా ఉన్నాయో కూలిపోయాయో పెద్ద డౌటే అది. ఇంకేమంటారు? విజయచంద్ర అంటాడు సాతాను తనకు తానే విరోధముగా చేస్తే వాడి కార్యకలాపాలు ఎలా కొనసాగుతాయి, సంఘం దగ్గరకు వచ్చరికి ఐక్యత లేదు అని అంటాడు. సుసన్న అంటది ఐక్యత లేదు కాదు, అస్సలు ఐక్యత లేదని అంటది. అని అది అస్సలు ఐక్యత లేదు, బలహీనంగా ఉన్నాయి అని అంటారు. మనందరికి తెలిసిన చేదైన సత్యం ఏంటంటే దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలు దేవుని సేవకులు కలిసి ఉండాలి, వేరుపడిపోకూడదు. కానీ ఏ మాత్రం ఐక్యత లేకుండా, ఏ మాత్రం ప్రేమ లేకుండా చాలా బలహీనంగా ఉన్నాయి అని మనం చూస్తా ఉన్నాం. దయచేసి దీన్ని మనం మన కుటుంబాలకు మన సంఘాలకు అప్లై చేసుకోవడం కూడా చాలా అవసరం. ఒక మాట ఏంటంటే ఎస్ఎఫ్జేలో మనం ఈ మాట ఏమైనా మాట్లాడతారా, మనం బలహీనంగా ఉన్నావా బలంగా ఉన్నావా ఈ ఏరియాలో? మీ సహవాసాల కోసం మాట్లాడండి, బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా ఎస్ఎఫ్జే కోసం మాట్లాడండి. ఏదైనా మంచి విషయాలు చెప్తే కాస్త నొప్పన్న తగ్గుతుంది మా
ప్రజలడన్నా.
అనిదన్నా
బలంగా లేకపోతే ఇన్ని సహవాసాలు కట్టలేము. దేవుని దేవుల్లో ఐక్యతగా ఉన్నాం కాబట్టి ఇన్ని సహవాసాలు కట్టాలి.
మనం ఐక్యతతో ఉన్నాము, కలిసి ఉన్నాము అని అనిల్ అని అంటాడు.
అన్నా బలపడుతూ ఉన్నా,
బలపడుతూ ఉన్నాం మనం అని శశి అంటాడు. ఓకే కిరణ్ డేవిడ్సన్ ఎస్ఎఫ్జే బాగుంది అని అంటాడు. తర్వాత శామ్యూయేలు, నేను మీరు అందుకే అన్నాను ఈ ఏరియా కోసం మాట్లాడండి. ప్రేమ తక్కువ ఉంది, లేకపోతే తీపి తక్కువ ఉంది, చేది ఎక్కువ ఉంది, అవన్నీ కాదు. ఇక్కడ ఏంటి ఐక్యత, వేరుపడిపోవడం, కలిసి వెళ్ళటం, ఆ పాయింట్ మీద మాట్లాడండి. అప్పుడు మనకి ఏమైనా కొంచెం కనెక్ట్ అవుతాం. శరత్ అంటాడు బలంగా ఉన్నాము. ఖచ్చితంగా మనం చెప్పగలం మనం బలంగా ఉన్నాం. 172 సహవాసాలు, అది ఆంధ్ర తెలంగాణలో ఉన్న వేరువేరు ప్రాంతాల వారు, అది పోలీసులు ఇతర శాఖలు వేరువేరు డిపార్ట్మెంట్ లో ఉన్నవారు, అసలుకి కలవడానికి ఛాన్స్ లేని విమ్స్ అన్ని కలుస్తున్నాయి. అది ఇదంతా ఆశ్చర్యమో. దేవుని రాజ్యంలో చీరికలు విడిపోవటం, విభజనలో ఉండకూడదు. ఏ రాజ్యమైనా కలిసి ఉంటే బలంగా ఉంటుంది. స్వరూప ఏమంటా?
బలంగానే ఉన్నాం సార్.
సంగారెడ్డి కూడా బలంగానే ఉందనుకోవాలైతే మేము.
అవును సార్.
ఓ చాలా సంతోషం. అట్లాగే ముందు కొనసాగుతాం మరి అయితే. 25 వచ్చిన వరకు మనం వెళ్ళాం. నవ్య, నీకేమైనా సమాధానం వచ్చిందమ్మా?
ఓకే అన్న. ఓకే క్లియర్.
రైట్ అమ్మా. అట్లాగే సమయం అవుతా ఉంది కాబట్టి అయినా చాలా పెద్ద పోర్షన్ మనం ఇక్కడే డిస్కస్ చేస్తూ కూర్చున్నాం. 26 ఒకటి తీసుకొని నేను ముగిస్తాను. 26 క్రాంతి కుమార్ ఫారెస్ట్. చాలా యథార్థంగా ఆశీర్వాదం గారు ఏమంటారంటే, మా జిల్లా మాత్రమే బలంగా లేదు అని మేము రూఢిగా చెప్పగలం. దేవుడు కొంతమంది మెసేజ్ పెట్టారు, చాలా చక్కటి మెసేజ్లు, ఎస్ఎఫ్జేలో లోపాలు పెట్టారు. ఎస్ఎఫ్జేలో లోపాలు ఉన్నాయి అన్న విషయం నీకెందుకు అర్థం చేయించాడంటే, నువ్వేమైనా దాన్ని సరి చేస్తావని. లోపాలు ఉన్నాయి, బాగోలేదు, సంఘాలు బాగోలేదు, వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు అని చెప్పుకొని కూర్చోడు మన పని కాదు. ఖచ్చితంగా మన పని కాదు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాడంటే నేనేం చేయగలను, నేనెట్లా ఐక్యతను తీసుకురాగలను, నేనెట్లా బలపరచగలను, నేనెట్లా ప్రేమ చూపించగలను. ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే, ఆ ప్రాబ్లంకు సమాధానం నువ్వే, ఆ బద్దలైన సొందరు నిలబడాల్సింది నువ్వే. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దీన్ని ఆర్గనైజేషన్ హెడ్ ఉన్నాడు, వాడికి ఏమైనా చెప్పాలి, లేకపోతే లీడర్స్ ఉన్నారు వారికి ఏమన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యి. నీ ప్రాబ్లం అర్థమైంది కదా, సరే చెయ్యి. కూర్చొని బాధపడితే బీపీ రావడం తప్ప ఏమొస్తుంది? ఏదో ఒకటి చెయ్యండి. రైట్. 27 వచ్చిన క్రాంతి, 26 వచ్చిన క్రాంతి మాట్లాడతారా? మీ వాక్యంలో ఏమన్నా మాట్లాడే ఉన్నాయా?
అడ్మిట్ చేయమంటున్నారన్నా ఒకసారి.
అడ్మిట్ నువ్వు లేవా? నువ్వు హోస్ట్ లో లేవా?
ఉన్నా సార్, చేస్తాను.
వచ్చేయచ్చి.
సరేనన్నా, సరే అన్న.
క్రాంతి బ్రదర్
అన్న ప్రైజ్ పెడతాను
బ్రదర్.
ఏదో వచనానికి కంటిన్యూషన్ గా ఈ వచనానికి కూడా నాకేం డౌట్ లేవన్నా. సాతాను తన రాజ్యాన్ని తాను విరోధంగా చేసుకోడు కాబట్టి ఇక్కడ ఇట్లా 26 వచనంలో చెప్పిన విధంగా తన రాజ్యాన్ని తానే పాడు చేసుకోడు కాబట్టి నాకేం డౌట్ లేవన్నా.
నా ప్రశ్న క్రాంతికి నా ప్రశ్న ఏంటంటే, సాతాను సామ్రాజ్యం అంత ఐక్యతతో ఉన్నట్ట, అనైక్యతతో ఉన్నట్ట నీకు ఎట్లా కనబడుతుంది సాతాను రాజ్యం?
ఇప్పుడు తనకి విరోధంగా తను చేసుకున్నాడు కాబట్టి ఐక్యతతో లేనట్లే అన్న. అంటే తన రాజ్యానికి తన అన్న తన రాజ్యానికి తన ఐక్యతతో ఉన్నాడు, కానీ దేవుని వలన తన రాజ్యాన్ని కోల్పోతున్నాడు.
నా ప్రశ్న ఏంటంటే, దయ్యాలన్నీ కలిసి ఉంటాయా, దయ్యాలన్నీ కొట్టుకుంటా ఉంటాయని అడుగుతున్నాడు. సాతాన్ రాజ్యం అంతా మా బాసు సుప్రీం, మా సాతాన్ లూసిఫర్, వాడు ఎట్లా చెప్తే మేము అట్లాగే చేస్తాము అని అంటారా? కింద ఉన్న వాళ్ళంతా కూడా మనమంతా, మన చేయి ఒకటే, మన లక్ష్యం ఒకటే, మనమంతా కలిసి లోకాన్ని నాశనం చేస్తాము అని కలిసి వెళ్తున్నారా? లేకపోతే మనలాగే సంఘాలలాగా మాది ఎల్ఎఫ్, మాది ఎస్ఎఫ్జే, మాది ఎబ్రోను అని ఇట్లాగే ఏమన్నా సన్నుకు చేస్తున్నారా అని అడుగుతున్నా.
అన్న ప్రైజ్ లాడ్.
రత్న ప్రసన్న,
నా ఆలోచన ప్రకారం వాడు వాళ్ళందరూ కూడా ఐక్యతంతోనే ఉన్నారన్న. అందుకనే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు సాతాన్ లోకంలోకి లాక్కోవాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఐక్యతతో ఉండి దేవుని రాజ్యంలో ఉన్న మనుషులను వాళ్ళ రాజ్యంలోకి లాక్కోవాలని చూస్తున్నారని నా ఉద్దేశం అన్న.
బాగుంది. దానికి మనమేమి ఊహించాల్సిన పనిలా, బైబిల్లో చాలా స్పష్టమైన విషయాలు ఉన్నాయి. సేనాదయ్యంలో ఒక్కడిలో ఎన్నో దయ్యాలు కలిసి ఉన్నాయి. అరే ఒక్కడిలో మీరంతా ఎట్లా కలిసి ఉన్నారంటే, మేమంతా విఆర్ ఆల్ వన్, మాదంతా ఒకటే, మా లక్ష్యం ఒకటే అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం పోరాడుతుంది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. వాళ్ళేమి చీడిపోయి వాళ్ళ వాళ్ళు తనుకొని వాళ్ళ వాళ్ళు పొడుచుకునే వాళ్ళు లేరు, వాళ్ళంతా కలిసి ఉన్నారు. దెయ్యాలన్నీ కలిసి ఉన్నాయి, అది మనం చూడాల్సింది. దేవతలందరూ కలిసి ఉన్నారు, అది కూడా మనం చూడాలి. మధ్యలో మనం లోకం దేవుని బిడ్డలుగా సంఘాలు కలిసి ఉన్నామా లేదా అన్నది ప్రశ్న. దాన్ని మనం అర్థం చేసుకుంటే మంచిది. 2000 పైగా ఉన్న సేన ఒక్క ఆత్మ కోసం ఏకాత్మతో పనిచేసాయి అంటది సుసన్న. ఇది ఎంత చేదైన నిజమో. జీవం గల దేవుని సంఘమేమో శరీరంలా కలిసిపోయి ఉండాల్సిన సంఘమేమో మొక్క చెక్కలు అయిపోయి కనబడతా ఉంది. దురాత్మల సమూహం ఏమో కలిసి బలంగా కనబడుతున్నారు. దాన్ని మనం చూసినప్పుడు దానికి పరిష్కారం మనమున్న స్థలాలే. రీసెంట్ గా ఎన్నడు రాంతి 11 బ్యాచ్ వాళ్ళు సెపరేట్ అయిపోతే అయిపోనిస్తాము, మనకు ఐక్యత దెబ్బతింటది అన్న డెసిషన్ వచ్చి మీరు సెపరేట్ అయిపోతే అయిపోండి అని కూడా అనేసాం. వాళ్ళు ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నారంటే మేము కలిసి ఉంటాం, మేము మార్చుకుంటాం, విభజన అని ఏదైతే అనిపిస్తుందో అవన్నీ సరి చేసుకుంటామని చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ విధంగానైనా ఐక్యతను పాటు చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయటం అది బలమైన సహవాసానికి బలానికి సూచన. అలా ఉండడం మంచిది. రైట్, మరి మనం ముగించుకుందాం. చాలా వాక్యాలు ఉన్నాయి మనకి, ఇది రేపు అవ్వాలి. కొంచెం మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి ఏమైనా బెటర్ గా డిస్కషన్ పెట్టగలిగితే బాగుంటది. ఇక్కడతో బైబిల్ స్టడీని నేను ఆపుతా ఉన్నాను. ఎవరైనా ఒకరు సమయం తీసుకొని విన్న వాక్య తలంపులు బట్టి ప్రార్థించాల్సిందిగా స్టడీ టీంను ఆహ్వానిస్తున్నారు. 131, 133 కీర్తన కోట్ చేస్తా ఉన్నారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజమే, ఇది చాలా బాగా కలిగించే సత్యం. వాళ్ళంతా కలిసి ఉన్నారు, సంఘం అంతా కలిసి లేదు. దెయ్యాలు కలిసి ఉన్నాయి, దేవుని బిడ్డలు కలిసి లేదు. అది దురదృష్టకరం. అది సాతాను ఎత్తుగడ. మనం దాన్ని అర్థం చేసుకొని ఎలాగైనా మనం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ట్రై చేయాలి. ఒక సమయం తీసుకొని ప్రార్థన చేయండి
సార్. స్తోత్రం నాయన, ప్రభువానికి వందనాలు, స్తుతి స్తోత్రములు. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి బైబిల్ స్టడీలో మీ తోడే ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. అయా నాయన తండ్రి ప్రభువా, ఇదిగో దేవా దెయ్యములకు ప్రభువా నాయన దేవా నాయన నాయన అవి ఐక్యత కలిగి జీవిస్తున్నాయి తండ్రి. దేవా మేమైతే ప్రభువా నాయన ఐక్యతను ప్రభువా లోపం ఉన్నది ప్రభువా అయా తీసివేయండి తండ్రి. ప్రభువా నాయన ఐక్యత దయచేయండి ఎస్సయ్యా. ప్రభువా మా లోపములన్నీ మా బలహీనతలన్నీ ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం దేవా ఈ దినమున తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభువా ఎటువంటి ప్రభువా భేదాభిప్రాయాలు లేకుండా దేవా కలిసికట్టుగా ప్రభువా సాతాను యొక్క అయా తండ్రి దేవా నాయన ప్రభువా సేనతో మేము పోరాటం చేయటకు సహాయం చేయండి తండ్రి. మీ శక్తిని మాకు అనుగ్రహించండి, మీ ఆత్మను మాకు అనుగ్రహించండి దేవా. అయా తండ్రి ప్రభువా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తుతి స్తోత్రములు దేవా. ఇదిగో దేవా మీ మాకు ఇచ్చిన దేవా అయా ఈ సంఘంకే మీకు వందనాలు, స్తోత్రములు అయా తండ్రి దేవా. ఆది అంతము వరకు ప్రభువా నేను ముందుకు నడిపించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం అయా. అలాగే దేవా ఈ ఏడాది కట్టబడుతున్న ప్రతి సావాసం మీ పాదాలు చెంత పెడుతున్నాం, వారిలో కూడా మీ ఐక్యత దయచేయండి, మీ యొక్క ప్రేరణ దయచేయండి తండ్రి. అయా కూడి వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే బలపరిచి నడిపించండి దేవా. అయా ఇదిగో తండ్రి దేవా నాయన ఈ స్టడీలో ప్రభువా ఎన్నో విషయాలను మాకు నేర్పారు తండ్రి. అందు బట్టి మీ కొందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. నాయన మా హృదయాలను ప్రభువా ఇదిగో దేవా అపవాది దొంగిలింపకున్నట్లు ప్రభువా మమ్మల్ని మీకు ప్రభువా అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి దేవా నాయన. నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించి నడి ముందుకు సాగే కృపను దయచేయండి సయ్యా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా దేవా నాయన దేవా స్టడీని మీరు దీవించి అయా మా హృదయాలు ఫలింప చేసి దాన్ని ప్రభువా అనుసరించే వారిగా మమ్మల్ని అందరినీ మార్చమని అయా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఫాదర్ చెంత పెడుతూ ఏసునామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లెస్ సార్. థ్యాంక్ యూ సార్.